పరమపవిత్రమైన అహింసా పరమో ధర్మ అని చెప్పిన వేదములు ఎప్పుడూ కూడా అజ్ఞానాన్ని వ్యాప్తి చేయలేదు, అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ గేదెకి రంభుడి మీద అంత ప్రేమ ఉండడం వల్ల తన కడుపులో ఉన్న పిల్లలతో కాలిపోవడం ధర్మం కాదు గనక తన కొమ్ములతోటే తన పొట్ట చీల్చుకొని అందులో ఉన్న పిల్లల్ని బయట పారేసి తాను అగ్నిలో దూకి భర్త శవంతో పాటు కాలి బూడిదైపోయింది. ఇప్పుడు ఈ గర్భంలో ఉన్న పిండాలు లేత పిండములు బయటకు వచ్చాయి, అవి గట్టి పిండాలు, అందుకే రెండు బతికేట. ఇప్పుడు ఇంకా పురుడు రాకుండానే కడుపులో ఉన్న పిండాలు బయటకు లేకపోతే బతుకుతాయా మరి? కానీ అవి కారణజన్ములు కనుక బతికారు. వాళ్ళిద్దరూ కూడా రంభుడి వల్ల పుట్టిన వాళ్ళు. అందులో మొదటివాడు మహిషాసురుడు, ఈ గేదె కడుపులోంచి బయటకు వచ్చాడు, మహిషమునకు మహిషికి పుట్టాడు కనుక వాడు మహిషాసురుడు. వాడు పుట్టుకతోటే దున్నపోతు రూపంతో పుట్టేవాడు, కామరూపుడు. ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తాడు, సింహం అంటే సింహం అవ్వగలడు, పులిగా మారాలంటే పులిగా మారగలడు, అలాగే నరుడుగా మారగలడు, ఏ రూపమైనా ధరించగలడు. అటువంటి మహిషాసురుడు పెద్ద కొడుకు. రెండోవాడు రక్తబీజుడు. వాడి శరీరం నుంచి ఎన్ని రక్తపు బొట్లు నేల మీద పడితే అంతమంది రక్తబీజులు పుట్టుకొస్తారన్నమాట వాడు, అటువంటి వాడు. రెండోవాడు రక్తబీజుడు పుట్టాడు. రక్తబీజుడు పాతాళానికి పోయాడు. మహిషాసురుడు పుట్టగానే అక్కడికి శుక్రాచార్యుడు వచ్చి తన చేత్తో ప్రేమగా నిమిరి వాడి శరీరం మీద ఏ విధమైన గాయము లేకుండా చేశాట. పూర్తిగా తల్లి కడుపులో శరీరం తయారు కాకుండా పుట్టాడు కదండి, అందువల్ల వాడికి చర్మం ఇంకా రాలేదు, వాడి చర్మం నుంచి నెత్తురు బయటకు వస్తోంది. అందుకే గురువుగారు చేత్తో నిమిరాడు, ప్రేమతో నిమిరాడు, మృత్యుంజయ మహామంత్రపూర్వకముగా చేత్తో నిమిరాడు. దాంతో ఏమైందనమాట, వాడికి చక్కని బలమైన దృఢమైన చర్మం వచ్చింది, వాడు బలంగా తయారయ్యాడు. చూస్తూ ఉండగానే పెద్ద దున్నపోతుగా మారిపోయాడు. ఇంత చిన్న దూడగా పిల్లగా పుట్టిన వాడు ఏకంగా భూమి ఆకాశాలు నిండే శరీరంతో తయారయ్యాడు. గురువుగారికి నమస్కరించాడు. గురుదేవ, నా కర్తవ్యం ఏమిటి, నా పేరేమిటంటే నువ్వు రంభుడు అనేటటువంటి దానవుడికి ఒక గేదె వల్ల పుట్టావు, అందువల్లే నువ్వు మహిషము అని పిలువబడతావు, అసురుడివి గనక మహిషాసురుడు అని పిలువబడతావు, కారణజన్ముడివి నువ్వు, మహాపరాక్రమవంతుడివి. నువ్వు ఎంత పరాక్రమవంతుడివైనా అగ్నిదేవుని వరం వల్ల నువ్వు పుట్టినప్పటికీ బ్రహ్మవరాలు పొందకపోతే దేవతల్ని పూర్తిగా పాడు చేయలేవు. నా మాట విను, నువ్వు బ్రహ్మ దగ్గర వరాలు పొందు, వరాలు పొందాక నిన్ను మొత్తం రాక్షసులు అంతా సేవించేలా చేస్తాను. ప్రస్తుతం రాక్షసులంతా ఇంద్రుడి చేతిలో ఓడిపోయి పాతాళంలో ఉన్నారు. తామురుడు, చిక్షిరుడు, అశిలోముడు, బిడాలుడు మొదలైన వాళ్ళంతా కూడా పాతాళంలో ఉన్నారట. వీళ్ళంతా ఒకప్పుడు ఇంద్రుడి చేతిలో పరాజితులైన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు. వారంతా మా రాక్షసులకి మళ్ళీ మంచి రోజులు రాకపోతాయా, మాకు ఒక గొప్ప ప్రభు దొరకకపోతాడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్టుగా బ్రహ్మని మెప్పించు, వరాలు పొందు, మరణం లేని వరం పొందు. ఒకవేళ ఆయన మరణం లేని వరం ఇవ్వనంటే నువ్వు ఏదో ఒక చిన్న ఎడము పెట్టి తక్కిన ఎవరి చేతిలో చావు లేకుండా వరం పొందు. అంటే ఏమిటి, ఎవరో ఒకళ్ళ చేతిలో మాత్రమే తెచ్చే వరం అడుగు, తక్కిన ఎవరి చేతిలో చావు లేకుండా వరం కొరకు. అలా వచ్చాక ఏం చేయాలో నేను చేస్తానన్నాడు శుక్రుడు. అప్పుడు మన మహిషాసురుడు వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళాడు. మీకు చాలా పర్యాయాలు చెప్పాను, అమ్మవారు వింధ్యాచల నివాసిని అనే పేరుతో ఉన్న దివ్యస్థలం, వారణాసి క్షేత్రమునకు దగ్గరలో ఉన్న దివ్యస్థలం, అత్యంత పవిత్ర స్థలం. అక్కడికి ఆ వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళి వీడు ఊర్ధ్వబాహుడి రెంటే రెండు చేతులుడా పైకెత్తి ఒంటికాలి మీద నిలబడి బ్రహ్మ గురించి అత్యంత కఠోర తపస్సు చేశాడు, మహాకఠోరమైన తపస్సు చేశాడు, మొండిగా జపం చేశాడు, మంచినీళ్ళు తాగలేదు, ఆహారం పుచ్చుకోలేదు, నిద్రపోలేదు, 100 సంవత్సరముల కాలం చేసేటవాడు తపస్సు. పూర్ణమబ్ద శతం పురా, పూర్తిగా 100 సంవత్సరముల కాలం అత్యంత కఠోర దీక్షతో తపస్సు చేశాడు. మంచినీళ్ళు తాగకుండా తపస్సు చేయడం చాలా కష్టం, కదలకుండా ఒంటికాలి మీద నిలబడటం అంటే ఎంత కష్టం అండి. గట్టిగా కుర్చీలో కూర్చుంటేనే ఇటు కదులుతారు ఒకళ్ళు, ఇటు కదులుతారు ఒకళ్ళు, ఇటు కదిలి పక్క వాళ్ళు డొక్కలో పొడుస్తారు. అటువంటిది ఒక కాలి బొటన వేలు మీద, ఎడమ కాలి బొటన మీద, బొటన వేలు మీద నిలబడ్డట, కుడికాలు పైకెత్తి ఎడమ మోకాలు మీద పెట్టాడు, ఇలా రెండు చేతులు పైకెత్తాడు, ఎత్తినవాడు ఎత్తినట్టు అలా ఉంచాడు స్తంభించిపోయినట్లుగా. అందుకే వాళ్ళని రాక్షసులు అన్నారు. రాక్షసులకున్న దీక్ష కనుక ఇంకెవరికైనా ఉండుంటే ఎప్పుడో బాగుపడతాం, మనకి దీక్ష ఎక్కడ ఉంటుంది, కష్టం. మనం దీక్ష అంటే ఏమిటో తెలుసా? పొద్దున్న 8 గంటలు అయ్యేసరికల్లా చక్కగా మంచి ఎవరైనా మైసూర్ బజ్జియో, కొడుకులు, ఇడ్లీయో ఇవన్నీ చట్నీతో వేసుకు తింటే ఇంకా తర్వాత అప్పుడు దీక్ష. అప్పుడు చక్కగా శుక్రవారం నాడు కుంకుమ పూజ హాయిగా చేయగలుగుతాం, పూజ చేయించుకోగలుగుతాం. ఏమీ లేదనుకోండి, తొందరగా కానివ్వండరా, కడుపులో మాట మండిపోతుంది, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అంటారు. ఆ ఎలకలు చావడానికి ఎలకల మంది అంటే ఏమిటి? భోజనం అనమాట. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంటే తెలియ చిన్నప్పుడు నేను ఎలకల మంది వేయకూడదు అన్నాను. నయ్యా నాయన, ఎలకల మంది వేస్తే నీ చిలక లేచిపోతుందిరా. నాయన, ఎలకలంటే ఆ ఎలకలు కాదు ఆకలి అనరా అని మా చిన్నప్పుడు మాకేం తెలుస్తుందండి, మా నాన్నగారు అలా చెప్పారు చిన్నప్పుడు. తెలియక ఎలకలు పరిగెడుతున్నాయంటే నిజంగా ఎలకలు పరిగెడుతున్నాయో అనుకునేవాడు అనమాట. ఎందుకో కానీ చాలామంది అలాగేనేవారు, ఆకలి వేస్తే ఆకలి వేస్తుందనేవారు కాదు, అబ్బా తొందరగా అన్నం పెట్టండి, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంటే నేనన్నాను ఎలకలు చంపేస్తున్నాయి కదా మనల్ని, అవే మన అన్నం లాక్కు తినేస్తున్నాయి, మళ్ళీ కడుపులో ఎలకలకి అన్నం ఎందుకండి వేయడం, ఇంతమంది అయ్యండి అన్నాను అనమాట. అప్పుడు కడుపులో ఎలకలు పరిగెత్తడం అంటే ఆకలి నాయన అన్నారు. లేకపోతే తెలియక నేనే మందున వేసి ఉంటే కొంప ఒలిగిపోయేది, మీకు పురాణం చెప్పేవాడి కాదు. కాబట్టి మానవ జీవితం ఇది కాదు, వాడు మూర్ఖుడు కనుక మొండివాడు కనుక అంత కఠోర నియమంతో అలాగ ఊర్ధ్వబాహుడి చేస్తూనే ఉన్నాడు, జపం చేస్తూనే ఉన్నాడు. అప్పుడు వాడి శిరస్సు మీద నుంచి అగ్నిజ్వాల లేచింది. ఆ అగ్నిజ్వాల భయంకరంగా పైకి లేచి బ్రహ్మదేవుడి పాదాలని తాకింది. ఎవడైనా కఠోర దీక్షతో తపస్సు చేస్తే అటువంటి వాడి నెత్తి మీద నుంచి అగ్నిజ్వాలలు లేస్తాయి. ఈ అగ్నిజ్వాలలు వాడు ఎవరి కోసం తపస్సు చేస్తున్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు కలుస్తాయట. ఇప్పుడు ఇతడు బ్రహ్మ కోసం కదా తపస్సు చేశాడు, దాంతో బ్రహ్మ పాదములను తపోగ్ని వీడి మూర్ధం మీద నుంచి లేచి వెళ్ళిన అగ్ని వెళ్ళి అంటుకుని కాల్చింది. అప్పుడు ఆయన కాళ్ళు చురుక్కుమని కళ్ళు విప్పి చూశాడు. ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని? ఇది బ్రహ్మలోకానికి వచ్చి నా పాదములను కూడా చురుక్కుని కాలుస్తోంది అని అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూశాట. చూస్తే భూలోకంలో ఇది మహిషాసురుడి తపస్సు అని అర్థమైంది. దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలో దంచోవక్ని చేయం. ఉగ్రమైన కఠోరమైన తపస్సు చేస్తున్న రాక్షసుడి తల మీద నుంచి లేచిన అగ్నిజ్వాలలు పొగలు కమ్ముకుంటూ పొగలతో కలిసి వెళ్ళి ఇంతంత నిప్పు ముద్దల కింద వారి బ్రహ్మగారి పాదములు కాల్చగా కాల్చగా బ్రహ్మదేవుడు ఉలిక్కిపడి, ఓరి మహిషాసురా, ఇక చాలురా తపస్సు, నువ్వింకా తపస్సు చేస్తే నీ నెత్తి మీద నుంచి వచ్చే అగ్ని నా కాళ్ళు కాదు నా లోకమే తగలబెట్టేటట్టుంది అని టక్కున బ్రహ్మలోకంలో మాయమై హంసవాహనం మీద మహిషాసురుడున్న చోట ప్రత్యక్షమయ్యాడు. లే మహిష, కళ్ళు విప్పు, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, బ్రహ్మదేవుణ్ణి హిరణ్య గర్భుణ్ణి ప్రత్యక్షమయ్యాను అనగానే ఆ పలుకులకు కళ్ళు విప్పి చూశాడు మహిషాసురుడు. పాపం అప్పుడు మహిషాసురుడు ఎలా ఉన్నాడో తెలుసా? మొత్తం ఆ దున్నపోతు యొక్క చర్మం అంతా పోయింది, లోపల రక్తమాంసాలు హరించుకుపోయాయి, అస్థిపంజరం మాత్రం మిగిలింది, కొమ్ములు ఉన్నాయి, పుర్రి కనబడుతోంది, పైన ఎక్కడ చర్మం లేదు, చర్మం కింద ఉండాల్సిన మాంసం లేదు, నెత్తురు లేదు, కొవ్వు లేదు, కేవలం దున్నపోతు యొక్క అస్థిపంజరం ల్యాబొరేటరీలో వేళ్లాడదీస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు వాడు. అయినా బతుకున్నాడు వాడు. అందుకే ఆయన తెల్లబోయి, ఆహా మహిష, మీ రాక్షసుల యొక్క నిష్ఠే నిష్ఠరా, అసలు శరీరం మీద చర్మము లేదా మాంసం లేదా, లోపలకు ఊపిరి ఎలా విడుతుందో లేదా బయటకు వస్తుందో తెలియటం లేదు, అయినా నీకు ఇంకా ప్రాణాలు లోపల ఉన్నాయి, నువ్వు బ్రతికావు, ఈ విధంగా నీ శరీరంలో ప్రాణవాయువు ఎలా నిలబడిందో బ్రహ్మనైన నాకే ఆశ్చర్యంగా ఉన్నది, మెచ్చాను నీ తపస్సుకి, అందుకే చెచ్చరవిచ్చేశాను, కోరుకో వరాలు, నీకు ఇచ్చేస్తాను, ఏం వరం కావాలో కోరుకో అన్నట. అప్పుడు ఆయన ముందు ఇలా ఉంటే ఏం ఓపిక ఉంటుందండి అన్నాడు. ఓహో మర్చిపోయానరా అని తన కమండలంలో నీళ్లు తీసి ఆ మహిషాసురుడి మీద జల్లాడు. జల్లగానే వాడి శరీరం టిక్ అని మాంసం వచ్చి నిండిపోయింది, బలమైన దృఢమైన శరీరం వచ్చింది, అస్థిపంజరం మీద మాంసం, మాంసం మీద చర్మం, వాడి కొమ్ములు, వాడి గిట్టలు, వాడి తోక అన్నీ యథాతథంగా వచ్చాయి. ఇప్పుడు వాడు కొన్ని కోట్ల దున్నపోతుల్ని కేవలం ఒక కొమ్ముతో జయించగలిగేంత బలం పొందాడు. అంతటి బలం తపశ్శక్తి వల్ల సాధించి భక్తితో బ్రహ్మని ప్రార్థించాడు. బ్రహ్మదేవుణ్ణి వివిధాలుగా ప్రార్థించాడు. ప్రభు, వరాలు ఇవ్వడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు, అడిగినంత మాత్రం చేతనే కోరిన వరాలు ఇచ్చే ధాతవి విధాతవి, వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యాను సంధాతవి, అటువంటి నీకు నమస్కారం, అసలు నాకు మరణం లేని వరం కావాలని కోరిక ఉన్నది, ఆ వరం నువ్వు ఎలాగో ఇవ్వవు అని మా గురువుగారు చెప్పారు. అందుకే ఆ వరం కోరకుండా మరో వరం కోరుతున్నాను. ఈ చరాచర జగత్తులో సొరలు, సిద్ధులు, సాధ్యులు, నరులు, కిన్నరులు, పండగులు, యక్షులు, చారణులు, విద్యాధరులు, అసురులు, గంధర్వులు మొదలైన వాళ్ళు ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరి వల్ల చావు లేకుండా వరం ప్రసాదించు. ఒక్క ఆడదాని వల్ల మాత్రమే నాకు మరణం వచ్చే వరం ప్రసాదించు. ఎందుకంటే స్త్రీల దగ్గర బలం ఉండదు, అబలలు బక్కగా ఉంటారు, కోమలంగా ఉంటాయి వాళ్ళ చేతులు, తామర పూరేకుల్లో ఉంటాయి వాళ్ళ చేతులు. కాబట్టి వాళ్ళు మాట వరస కూడా యుద్ధం చేయలేరు, యుద్ధం చేసినా చంపలేరు. కాబట్టి స్త్రీలంటే నాకు భయం లేదు, పురుషులంటే కొంచెం పరాక్రమవంతులు గనక ఈ జాతుల్లో ఏ జాతిలో ఉన్న పురుషుడి వల్ల నాకు చావు లేకుండా వరం ప్రసాదించు అని కోరుకున్నాడు వాడు. అంటే వాడికి కొన్ని అనుభవాలు లేవులేండి, అందువల్ల పాపం స్త్రీలను అన్నేం చేస్తారులే అనుకున్నాడు వాడు పాపం. ఈ విధంగా అబల చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం లేకుండా వరం ప్రసాదించాలి. కానీ ఆయన తథాస్తు, నువ్వు కోరినట్టే ఉగాక, నిన్ను ఏ పురుషుడు చంపలేడు, సకల దేవతాదులందరికీ అజేయుడివి నువ్వు, నువ్వు బుద్ధిగా ఉండు నాయన, నే ఇచ్చిన వరంతో లోకోపకారం చేస్తూ నీ రాక్షస జాతిని ఉద్ధరించుకుంటూ సామ్రాజ్యాలతో సంపదలతో సుఖంగా బ్రతుకు. కానీ నీకిచ్చిన వరాన్ని దుర్వినియోగం చేస్తే, లోకములను నాశనం చేస్తే, అప్పుడు నిన్ను సంహరించే స్త్రీ వస్తుంది. అప్పుడు ఆ స్త్రీని నువ్వేం చేయలేవు. ఆడవాళ్ళు నన్నేం చేస్తారనుకుంటున్నావు? ఆడవాళ్ళు ఎంత సహనంతో ఉంటారో తేడా వస్తే అంత విజృంభిస్తారు. జాగ్రత్త సుమా అని హెచ్చరించి బ్రహ్మదేవుడు అదృశ్యమైపోయాడు. ఎప్పుడు ఇతనికి వరములు వస్తాయా అని కాసు కూర్చున్న శుక్రాచార్యుడు పరుగు పరుగును వచ్చాట. శిష్య నువ్వురా గొప్పవాడి వంటే, అంతటి బ్రహ్మని మెప్పించావు, నీ తపస్సుతో ఆయన మనస్సు కరిగించి రకరకాల వరాలు పొందావు, నువ్వు పొందిన వరాలు నాకు తెలిసాయి. స్త్రీల చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో నీకు చావు లేదు, స్త్రీలు ఎలాగో నీతో యుద్ధానికి రారు. అది కొంచెం లోటైనా అది పెద్ద లోటు కాదు. ఇక నీకు ఈ ప్రపంచంలో తిరుగులేదు దా అని అతన్ని తీసుకుపోయి పాతాళలోకానికి తీసుకుపోయి చక్షుడు, తామ్రుడు, అశిలోముడు, బిడాలుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు రాక్షసులు, వాళ్ళందరినీ పిలిపించాడు. రాక్షసు వీరులారా, మళ్ళీ మనకింతకాలానికి ఒక ఆశాకిరణం దొరికింది, ఆశాదీపం వెలిగింది మనకి. మన మహిషుడు బ్రహ్మవరాలు పొందాడు. మన పూర్వులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కంటే వాడు వీడు చాలా గొప్పవాడు. కృతయుగం కాదు ఇది, త్రేతాయుగం. అందుకే ఈ యుగంలో వీడికి ఇంకా ఎక్కువ శక్తులు ఉన్నాయి, వీడిని మనం ఉపయోగించుకుందాం. ఈ రోజు నుంచి దానవులకు ఇతడే చక్రవర్తి, ఇతడే దానవ చక్రవర్తి. ఇతడు మిమ్మల్ని అందరినీ స్వర్గసింహాసనం మీద నిలబెట్టగలుగుతాడు. ఇంతకాలం ఇంద్రుడి దగ్గర ఉన్న సకల సంపదలు మీ వశం చేస్తాడు అని అందరి యొక్క అంగీకారం తీసుకుని పాతాళలోకంలో మహిషాసురుణ్ణి రాక్షస చక్రవర్తిగా అభిషేకించాడు. అభిషేకం కూడా ఎంత బాగా చేశాడండి, ఒక అద్భుతమైన సింహాసనం తెప్పించాట. ప్రహ్లాద కుమారుడు మహిషాసురుడికి ఒక సింహాసనం కానుక ఇచ్చాడు. ప్రహ్లాదుడు పాతాళలోకంలో ఉన్నా ఎంత భాగవతోత్తముడైనా అడిగితే కాదండి ఆయన, అయినా పైగా సాటి రాక్షసుడు, మరి కొన్ని సందర్భాల్లో ఈ కులానికి కూడా ఉపకారం చేయక తప్పదట. అందుకే అడగగానే సింహాసనం ఇచ్చాడు, సింహాసనం పట్టుకొచ్చాడు. మయాసురుడు బంగారపు దండిచ్చాడు. విశ్వకర్మ చేతికి వేసుకునే కంకణాలు ఇచ్చాడు. తామ్రుడు అనేవాడు సోలం పట్టుకొచ్చి కానుకగా ఇచ్చాడు. బలిచక్రవర్తి కాళ్ళకి తొడుక్కునే పావుకోళ్ళు కానుకగా ఇచ్చాడు. మరొకడు వాహనం ఇచ్చాడు. ఇలా ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క కానుక ఇచ్చారు. ఈ కానుకలన్నీ సేకరించాడు ఆయన. నెత్తి మీద కొన్ని వేల నదుల నీళ్లు పడుతూ ఉండగా దానవ సామ్రాజ్యానికి అభిషిక్తుడయ్యాడు శుక్రాచార్యుడు. అంతటి వాడు మంత్రపూర్వకంగా సకల నదీ నద జలములతో మహిషాసురుణ్ణి దానవ చక్రవర్తిగా అభిషేకించాట. అభిషేకం చేయించుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు? మొట్టమొదట మనం దేవతల మీదకి దండయాత్రకు వెళ్ళాలి. రాక్షసులకి పరమ విరోధులు దేవతలే. దేవతల మీదకి దండయాత్రకు వెళ్లే ముందు ఒక అవకాశం ఇద్దాం. యుద్ధం చేసే ముందు దూతని పంపుదాం. ఆ దూత చెప్పిన మాటలు విని ఇంద్రుడు రాజ్యం మనకి ఇచ్చాడా, మనకి ఎలాగో యుద్ధం తప్పుతుంది, లేదా అప్పుడే చేద్దాం అన్నట్టు శుక్రాచార్యుడు. అందుకే మహిషాసురుడు ఒక దూతని పిలిచాడు. వాడి పేరు సుగ్రీవుడు అని పేరు. సు అంటే మంచి గ్రీవము మెడగలిగినవాడు, చక్కగా మాట్లాడడంలో ఆరితేరినవాడు వాడు. అలాంటి వాడిని ఒకని పిలిచి ఇంద్రుడి దగ్గరికి మహిషాసురుడు దూతను పంపాడు. ఈ సుగ్రీవుడు అనేవాడు ఇంద్రుడు, బృహస్పతి, దిక్పాలకులు అందరూ సభలో ఉండగా నేను మహిషాసురుడి దూతగా వచ్చాను, సందేశం చెబుతున్నాను అన్నట్ట. ఈ మహిషాసురుడు ఉన్నాడు ఎవరు అన్నాడు పాపం ఇంద్రుడు తెల్లబోయి. అప్పుడు బృహస్పతి, వాడెవడో తర్వాత చెబుతాను, ముందు ఆ సందేశం విను, ఆ తర్వాత సంగతి చూద్దాం అన్నట్ట. సరే, ఇంతకీ ఎవడా మహిషాసురుడు, నువ్వేం తెచ్చావు సందేశం అన్నాడు ఇంద్రుడు. ప్రస్తుతం మహిషాసురుడు రాక్షసులకి రాజు, శుక్రాచార్యుడు ఆయనని దానవ చక్రవర్తిగా అభిషిక్తుణ్ణి చేశాడు. ఆయన మహాపరాక్రమవంతుడు, బ్రహ్మవరాలు పొందినవాడు. ఆయనకి, ఓ ఇంద్ర, నీవు స్వర్గ సామ్రాజ్యం అప్పగించి అడవికి వెళ్ళి తపస్సు చేసుకో, నీ అంతట నువ్వే స్వర్గసింహాసనం విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోతే నీకు బడితి పూజ ఉండదు, లేదా మా రాజుగారు వస్తారు సైన్యంతో వస్తాడు, మీ దేవతల్ని చెతక్కొడతాడు, మిమ్మల్ని కాలి కింద వేసి నొక్కుతాడు, మా రాజు మంచి బలమైన దున్నపోతు, కోటి దున్నపోతుల్ని కొమ్ములతో ఎత్తగలిగేంత పరాక్రమం కలిగిన వాడు, ఆయన యుద్ధానికి వస్తే తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, కాబట్టి అవమానం పొందకుండా మీ అంతటి మీరే హాయిగా పదవీ త్యాగం చేస్తే మంచిది, ముందే రిజిగ్నేషన్ ఇచ్చేయండి, గొడవ ఉండదు అనగానే ఇంద్రుడు కళ్ళు పటపట కొరికి, ఒరే మీ రాజుగారికి యుద్ధంలోనే సమాధానం చెబుతారు పోరా అన్నట్ట. వీడు వెళ్ళిపోయాడు దోత. వెళ్ళాక అప్పుడు గురువుగారిని పిలిచి, గురువుగారు వీడేవడండి, హఠాత్తుగా వచ్చి ఎంత బెదిరిస్తున్నాడు అనగా అప్పుడు చెప్పాడు గురువుగారు, ఇంద్ర నువ్వు చేసిన పొరపాట్లన్నీ అంత తేలిగ్గా మర్చిపోతావా, నువ్వు కరంభుడనేవాడిని మొసలి రూపంతో కరకర నవిలి మింగావే, ఆ కరంభుడి అన్నగారు రంభుడిని నువ్వు మింగకుండా వదిలేవు, ఆ రంభుడు అగ్నివరాలు పొందాడు, వాడు దొన్నని పెళ్లి చేసుకున్నాడు, ఆ మహిషికి ఈ మహిషానికి పుట్టినటువంటి వాడు ఈ మహిషాసురుడు, వీడికి ఇంకో సోదరుడు ఉన్నాడు రక్తభేదుడు, ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళు, అందులో ప్రస్తుతం మహిషాసురుడు బ్రహ్మ కోసం 100 ఏళ్ళు తపస్సు చేశాడు, నువ్వు అవేం పట్టించుకోకుండా టింగురంగానని నృత్యాలు చూసుకుంటూ గడుపుతున్నావు, పరిపాలన పట్టించుకోకుండా గానాభజానాలతో గడిపేటటువంటి రాజుకి కష్టాలు వస్తాయి, ఎప్పుడు సింహాసనం మీద కూర్చున్నవాడు ఏ మూల నుంచి ఏ ఆపద వస్తుందో కనిపెట్టాలి, ఏ మూల ఏ కష్టం ఉందో తెలుసుకోవాలి, ఏమీ లేకుండా కూర్చుంటే ఉపయోగమే ఉన్నది, గూఢచారుల యొక్క వ్యవస్థ అంతా పాడు చేసుకున్నావు చేజేతులారా, మంచి చెబితే వినవు నువ్వు, ఈ మహిషాసురుడు 100 ఏళ్ళు తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వీడికి ఎవరి చేతిలో చావు లేకుండా వరం ఇచ్చాడు, స్త్రీ చేతిలో తప్ప వాడికి చావు లేదు అనగానే మా శచీదేవిని పంపించను అన్నట్టు వీడు, శచీదేవి శుచీదేవి చేతిలో వాడు చావడరా నాయన, వాడిని చంపగలిగే ఆడవాడు వీరుడు కాదు, ఎందుకు ఈ పిచ్చి మాట, ప్రస్తుతం నా మాట విని యుద్ధం చేయకుండా పారిపోవడం మంచిది, లేదా యుద్ధం చేసి ఆ అవమానం కూడా పొందడం మంచిది, నేను ముందే చెబుతున్నాను మనకి ప్రస్తుతం శకున శాస్త్ర ప్రకారంగా మంచి శకునములు లేవు, అడవి సురసే నపై గ్రద్దల అడ్డొచ్చే, మన దేవతల సేనల మీద గ్రద్దలు వచ్చి తిరుగుతున్నాయి, అసలు దేవలోకానికి గ్రద్దలు రావు, కానీ హఠాత్తుగా గరుత్మంతుడి యొక్క బంధువులంతా వచ్చి దేవసైన్యం మీద టిక్కు టిక్కుని ఎగురుతున్నారట, సైన్యం మీద గ్రద్దలు తిరుగుతున్నాయంటే వాడికి ఓడిపోయే కాలం వచ్చింది లేక పోయే కాలం వచ్చిందని అర్థం. ఐరావతం అనే ఏనుగు పొరపాటున పడిపోదు కింద, అటువంటి ఏనుగు హఠాత్తుగా పక్కకి చతికిలు పడిపోయిందిట, వాలిపోయి కన్నీళ్లు పెట్టుకుంటోంది, చిత్రం దేవగజం ఐరావతం పక్కకు ఒక పక్కకు ఒరిగిపోయి అందులో ఎడం వేపుకు ఒరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటోందయ్యా ఇంద్ర, ఉచ్చైశ్రవం అనే గుర్రం ఎప్పుడు నిలబడి ఆకాశంలోనే ఉంటుంది ఎగరగలదు, అది కూడా కుడివేపుకు పడిపోయి కాళ్ళు పక్కకు పెట్టి కొట్టుకుంటోంది, మన రథం ఒరిగిపోయింది, టెక్కెం అంటే జెండా విరిగి కింద పడిపోయింది, జెండా విరగడం అంటే అపశకునం, ఇవన్నీ చూస్తూ ఉంటే దేవతలకి పదవి నుంచి పోయే కాలం వచ్చింది, నీవు పదవి భ్రష్టుడవ్వడం ఖాయం, ఏం చేద్దాం అనగానే యుద్ధం చేయకుండా ఎలా ఉంటాం, ఓ పని చేద్దాం, మనమంటే యుద్ధం చేస్తే ఓడిపోతాం కానీ త్రిమూర్తులు సాయంగా వస్తే యుద్ధంలో విజయం పొందొచ్చేమో అన్నట్టే, నీ ఇష్టం ఆమొచ్చట కూడా కానీ అన్నాడు. వెంటనే ఇంద్రుడు పరుగు పరుగున బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, బ్రహ్మదేవుడు ఎప్పుడూ లేదు నేను నీకు యుద్ధానికి సాయం వస్తానన్నాడు, జరిగేదేమిటో తెలుసు కదా, అందుకని బ్రహ్మదేవుడికి కూడా అజగవమను కాదు ఒక గొప్ప విల్లు ఉంటుందండోయ్, చాలా గొప్ప విల్లు, ఆయన కూడా యుద్ధం చేశాడు పూర్వం మహానుభావుడు, ఆయన దగ్గర గాంధీవమని ఒక విల్లు ఉండేది తెలుసా, బ్రహ్మదేవుడు గాంధీవాన్ని సృష్టించి 10,000 సంవత్సరాలు రాక్షసులతో యుద్ధం చేసి చంపాడు, ఆ చంపిన స్థలం గాంధీవం సృష్టించిన స్థలమే రాజస్థాన్లో పుష్కర్ అంటే, అక్కడ ఆయనకు గుడి ఉంది అందుకే బ్రహ్మ గుడి, ఆ తర్వాత ఆయన ఏం చేశాడు ఈ గాంధీవాన్ని ఇంద్రుడికి ఇచ్చేశాడు, ఇక నేను యుద్ధం మానేసి సృష్టి చేసుకుంటాను మీరంతా యుద్ధం చేసుకోండి అని, బ్రహ్మతేజస్సు చాలా గొప్పది, ఆయన గాంధీవాన్ని సృష్టించి 10,000 సంవత్సరాలు యుద్ధం చేశాడు, 60,000 ఏళ్ళు ధరించాడు అసలు ఆయన, 60,000 ఏళ్ళు తన చేతిలో పెట్టుకుని అందులో 10,000 ఏళ్ళు యుద్ధం చేశాడు, ఆ తర్వాత గాంధీవాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు, ఇంద్రుడు ఏం చేశాడు దానిని 24,000 సంవత్సరాలు ధరించాడు. ఆ తర్వాత ఇంద్రుడి దగ్గర నుంచి దాన్ని చంద్రుడు తీసుకున్నాడు. 5,000 సంవత్సరాలు చంద్రుడు ధరించాడు. చంద్రుడి దగ్గర నుంచి అగ్నిహోత్రుడు సేకరించాడు. అగ్నిహోత్రుడి దగ్గర నుంచి వరుణుడు తీసుకున్నాడు. మళ్ళీ వరుణుడి దగ్గర నుంచి అగ్నిహోత్రుడు తీసుకున్నాడు. తీసుకుని దాన్ని ఏం చేశాడు, కాండవ వనదహన సమయంలో అర్జునుడికి ఇచ్చాడు. అర్జునుడు 65 ఏళ్ళు ధరించాడు. తర్వాత దాన్ని వరుణుడి యొక్క నీళ్ళల్లో వేసేశాడు, సముద్రంలో వేసేశాడు. దాంతో ఇప్పుడు ప్రస్తుతం గాండేవం వరుణుడి దగ్గర ఉంది. మనం కనుక వరుణుడిని అడిగితే అది మనకి ఇస్తాడు. ఇస్తే హే, మనల్ని ఎవరు నగర బహిష్కరణ చేయలేరు. గాండేవం మన చేతిలో ఉంటే టంగ్ టంగ్ అన్నామంటే వాళ్ళ తలకాయలు ఎగిరిపోతాయి. ప్రస్తుతం ఆ గాండేవం దాకా వెళ్లకుండా అయ్యాం మనం ఉపాసనా బలంతో. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ వరుణుడి దగ్గర ఉంది. అంతటి శక్తి కలిగిన బ్రహ్మ, నేను కూడా యుద్ధానికి వస్తానన్నాడు. ఈశ్వరుడు సంసిద్ధుడయ్యాడు. విష్ణువు ఊ అన్నట్ట. త్రిమూర్తులు ఎప్పుడైతే యుద్ధంలో సాయం వస్తామన్నారో ఇంద్రుడికి ధైర్యం వచ్చింది. మొత్తం దేవతల్ని, యక్షుల్ని, గంధర్వుల్ని అందరినీ సిద్ధం చేశాడు. ఈ విధంగా దేవసేన సిద్ధంగా ఉంది యుద్ధానికని తెలుసుకున్న మహిషాసురుడు రాక్షస సైన్యంతో వచ్చాట. వీళ్ళకి వాళ్ళకి యుద్ధం జరిగింది. దేవాసురమభూద్యుద్ధం పూర్ణమబ్ధ శతం పురా, పూర్తిగా 100 సంవత్సరములు యుద్ధం చేశాటండి. మార్కండేయ పురాణంలో మధ్యమ చరిత్రలో చెప్పారు పూర్ణమబ్ధ శతం పురా అంటే 100 సంవత్సరముల కాలం దేవదానవుల యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఘోర యుద్ధం, భయంకరమైన యుద్ధం. ఓ పక్కన విష్ణువు గరుడ వాహనం మీద నిలబడి శారంగం అనే కోదండంతో రాక్షసుల్ని తీల్చాడు. మరో పక్కన పినాక ధనుస్సు పుచ్చుకున్నాడు ఈశ్వరుడు, ఆయన యుద్ధం చేశాడు. మరో పక్కన బ్రహ్మదేవుడు యుద్ధం చేశాడు. ఇంద్రుడు వజ్రం పుచ్చుకుని యుద్ధం చేశాడు. వరుణదేవుడు పాశాలు, యమధర్మరాజు గారు యమదండం పుచ్చుకుని యుద్ధం చేశాడు. కుబేరుడు ఒక పెద్ద ఇనుముతో తయారు చేయబడినటువంటి బలమైన తామరపువ్వు ఆయన చేతులు ఆయుధంట. ఈ తామరపువ్వుతో కొడితే తలకాయలు పగిలిపోవలసిందే, దాంతో యుద్ధం చేశాడు. వాయుదేవుడు విజృంభించాడు, ఈశానుడు విజృంభించాడు. ఇలా అష్టదిక్పాలకులంతా విజృంభించి యుద్ధం చేశారు. ఎంత ఘోర యుద్ధం జరిగినా రాక్షసుల్లో ఒక్కడు చావలేదు. దేవతలకు ఎలాగో మరణం లేదు కనుక వీళ్ళు చావలేదు. చివరికి మహిషాసురుడు తన వరాలన్నీ కూడా జప్తికి తెచ్చుకొని ఒక్కడు ముందు బ్రహ్మదేవుడిని కొమ్ములతో పొడిచాట. బ్రహ్మదేవుడు, ఒరే నీకు వరాలు ఇచ్చానరా, నన్ను కూడా పొడుస్తావట్రా అంటే, ఆడదాని చేతిలో తప్ప మరెవరి చేతిలో చావు లేకుండా వరం ఇచ్చావు, నువ్వు ఇంక కాసేపు ఉన్నావుంటే నిన్ను పొడుస్తాను, ఉంటావో పోతావు అన్నట్ట. నీకు ఇచ్చిన వరం నిలబెట్టుకోవడానికి మాయమైపోతున్నాను అని ఆయన టింగని మాయమైపోయాడు. వీడు 3 కోట్లు పొడిస్తే బ్రహ్మ మాయమయ్యాట. ఆ తర్వాత శివుడికేసి తిరిగాడు. శివుడు కూడా బ్రహ్మ ఇచ్చిన వరాలు గౌరవించాలి కదా, వీడితో మనకెందుకు తగాదా, దుద్దు అంటే దుష్టులకు దూరంగా ఉంటే మంచిదని ఆయన కైలాసం మాయమైపోయాడు. ఇక్కడ మాయమై కైలాసానికి వెళ్ళాడు. శ్రీమన్నారాయణుడు ముందే వాడిని దూరం నుంచో చూసి, వీళ్ళు మాయమైతే నేను మాత్రం ఎందుకు, బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల వీడిని నేను ఎలాగో చంపలేను కదా, భవిష్యత్తులో ఏం జరగాలో నాకు తెలుసు కదా అని అనుకుని ఆయన అదృశ్యం అయిపోయాడు. త్రిమూర్తులు అదృశ్యం అవడంతో ఇక వీడికి చాలా తేలికైపోయింది యుద్ధం. ఇంద్రుడిని కాళ్లతో తన్నాడు, అగ్నిహోత్రుడిని బంధించాడు, వరుణదేవుడిని బంధించాడు. దిక్పాలకుల్ని పశువుల్ని కట్టినట్టు కట్టేశాట వాడి దగ్గర ఉన్న తాళ్లతోటి. కాలం కలిసి రాకపోతే అలా ఉంటుంది. అప్పుడు శుక్రాచార్యుడు వచ్చి, నాయన దేవతల్ని జయించావు, ఇంద్రసింహాసనం నీదే సందేహం లేకుండా, అయినా కొన్ని కారణముల చేత వద్దు అంటున్నాను. ఈ దేవతల్ని విడిచిపెట్టి ఓడిపోయారుగా వాళ్ళు, ఎలాగో వాళ్ళు దాసానుదాసులం అనేలా నేను చేస్తాను అని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇంద్ర ఇతనితో ఎందుకు తగాదా, ఇతడి పరాక్రమం మీకు తెలుసు, మీరు ఆయన చేతిలో చిత్తుగా ఓడిపోయారు, ఒక్క ముక్క ఓ మహిష మేము ఓడిపోయాం నీకు దాసులం అనండి. అతడు వదిలిపెడతాడు. అనగానే ఇంద్రుడు సిగ్గుపడుతూ, తప్పదంటావా అన్నట్ట. తప్పదు మరి, నీ భార్యను దృష్టిలో పెట్టుకుని నీకు అవకాశం ఇచ్చానన్నాడు ఆయన. ఎందుకో తెలిసినా ఇక్కడ కూడా కిటుకు ఉంది. శుక్రాచార్యుడు ఈ పని ఎందుకు చేశాడో తెలుసా, శుక్రాచార్యుడి సొంత చెల్లెలు ఇంద్రుడి భార్య శచీదేవి అంటే, భృగు మహర్షికి పులోమ అని ఒక భార్య ఉన్నది, ఆ పులోమ యొక్క కూతురే పౌలోమి అంటే శచీదేవి. కాబట్టి శుక్రాచార్యుడికి సొంత చెల్లెలు, భృగు మహర్షి యొక్క కూతురు, ఇంద్రుడి భార్య. భృగు మహర్షికి అల్లుడండి ఆయన, బాయిదారు అందరినీ బెరకైపించే. అందుకే ఎంత చెడ్డ, మీరు ఇంద్రుడిని నాశనం చేయడు చూడండి. ఎప్పుడు కూడా శుక్రాచార్యుడు మాట వరుసకు కూడా ఇంద్రుడిని నాశనం చేయడు. నాశనం చేస్తే బావగారిని చంపుకున్న పాపం వస్తుంది. ఓ పక్కన లక్ష్మీదేవి సోదరి, ఇంద్రుడి భార్య పౌలోమి సోదరి, ఇలా అన్ని బంధాలే, ఏం చేస్తాం కాలం అది. అందువల్ల ఆయన ఇంద్రుణ్ణి నచ్చ చెప్పి, దాసానుదాసుణ్ణి నేను, తవ దాసోహం అని ఒక్క ముక్క అంటే నీకు మహిషుని వల్ల ప్రమాదం ఉండదు, గండం ఉండదనగానే వాడు హీనస్వరంతో కిక్కురుమనకుండా అలాగే అన్నాడు. అంటే మరీ గట్టిగా మాట్లాడకుండా మెల్లిగా, మహిష ఓడిపోయాం, నేను కూడా తమ దాసోహం నీ యొక్క దాసుని అన్నట్ట. కొద్దిగా గట్టిగా అనుభవాయి, ఏం నోట్లోది మాట రావట్లేదంటే మాటేమొస్తుంది, తాట తీసావు నువ్వు, ఇంకా మాటేమొస్తుంది, గొంతంత హీనంగా ఉంది, అమృతం కూడా తాగట్లేదు కదా, మేము నీ దాసులం ఓడిపోయాము అని ఒప్పుకుంటున్నాం అన్నట్ట. తక్కిన దిక్పాలకులంతా ఓడిపోయాం ఓడిపోయాం అన్నారు. చూడండి, రావణాసురుడి దగ్గర తల ఉంచవలసి వచ్చింది, ఒకప్పుడు మహిషాసురుడి దగ్గర తల ఉంచారు. కాలం కలిసి రాకపోతే దేవతలంతటి వాళ్ళు కూడా మేము ఓడిపోయాం అనక తప్పదు. కాకపోతే తెలివైన వాడు ఏం చేస్తాడు తెలుసా, కష్టంలో ఉన్నప్పుడు రెచ్చిపోడు, ఓడిపోయామని తల వంచినట్టు వంచి మళ్ళీ బలం కూడగట్టుకుని శత్రువుని నాశనం చేస్తాడు. అప్పుడు కనుక విర్రవీగ యుద్ధానికి అయితే పోయే కాలం వస్తుంది, మనం అవతల వాడిని జయించలేము, వాడిని చంపలేము. అప్పుడేం చేయాలి, మన బలం తక్కువగా ఉన్నప్పుడు ఏదో రకంగా తప్పుకోవాలట. అవమానం అనుకోకూడదట. అవమానం ఏంటంటే ప్రాణం పోతుంటే, అసలు శరీరమే పోతుంటే అవమానం ఏమిటి? అందుకని తెలివైన వాడు మానావమానములు సహించి తన ప్రాణములు రక్షించుకుని మళ్ళీ బలమును చేజిక్కించుకుని ఓపిక తెచ్చుకుని బలాన్ని కూడగట్టుకుని శత్రువుల్ని నాశనం చెయ్యాలి అని శుక్రుడు ఒక నీతి చెప్పాడు. ఆ శుక్రనీతి శుక్రుడు పాటించి ఆయన దగ్గర క్షమార్పణ కోరుకుని అక్కడి నుంచి తప్పుకుని వెళ్ళిపోయాడు. దేవతలు వదిలేశాడు వాడు. ఇప్పుడు హాయిగా ఇంద్రుడి సింహాసనం మీద కూర్చున్నట్ట. ఇంతవరకు ఇంద్రుడి దగ్గరున్న ఐరావతం, గజరత్నం, ఉచ్చైశ్రవం అనే అశ్వరత్నం, కల్పవృక్షం, కామధేనువు, ఇలా అన్ని వస్తువులు లాక్కున్నాడు. రంభ, ఊర్వశి మొదలైన అప్సరసల్ని తన వశం చేసుకున్నాడు. వాళ్ళందరి చేత నృత్యములు చేయించాడు, ఏడిపించాడు. దేవతలందరూ పోయాక స్వర్గం అంతా వాడిదయింది. కొంతకాలం స్వర్గంలో ఉన్నాక, ఎప్పుడు స్వర్గంలో ఉంటే నాకేమిటి, మన ఊరు ఎడితే మంచిది అనుకుని ఈ స్వర్గానికి తన ప్రతినిధిగా తన దగ్గర ఉన్నటువంటి ఒకనొక రాక్షసుని పెట్టి, ఒరే నువ్వు నాకు బదులుగా పరిపాలించరా అని మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చి భూలోకంలోనే ఒక గొప్ప సామ్రాజ్యం, రాజధాని నగరం నిర్మాణం చేశాడు. మహిషాసురుడు నిర్మించిన ఆ నగరం మహిషాసురపురం అని పిలువబడింది. అది ఇప్పుడు మైసూరు, మైసూరు కదా దాని అసలు పేరు. అది కన్నడంలో అలా అయిపోయింది. మైసూరు అంటే మహిషాసురపురం, మహిషాసురపురం. మహిషాసురుడు అద్భుతంగా నిర్మాణం చేశాడు ఒక నగరాన్ని. ఆ నగరంలోకి ఈ గజరత్న ఐరావతాన్ని తెచ్చాడు, ఉచ్చైశ్రవాన్ని తెచ్చాడు, కామధేనువుని తెచ్చాడు, కల్పవృక్షం తెచ్చాడు. ఎక్కడెక్కడెక్కడ గొప్ప సంపద ఉంటే అవన్నీ పట్టుకొచ్చాడు. నవరత్నాలు పోగు చేశాడు, బంగారం పోగు చేశాడు. ఇంతెందుకు, మహిషాసురపురములో ఉన్న సంపద ఆనాడు వైకుంఠంలో కూడా లేదు, అంత సంపద తెచ్చేటవాడు. పెద్ద సామ్రాజ్యం ఆ రోజుల్లో మైసూరు అంటే అంత పెద్దది. అక్కడ ఇప్పటికి కూడా మహిషాసురుడిని అమ్మవారు సంహరించిన చోట చాముండాదేవి గుడి ఉంది. మైసూరులో చాముండాదేవి ఏంటనుకుంటున్నారు, అక్కడే యుద్ధం జరిగింది ఆ కొండ మీద. ఆ కొండ మీద మహిషాసురుడిని చంపాక అమ్మవారు చాముండా అనే పేరుతో అక్కడ వెలిసింది ఆ చండీదేవి. మహిషాసురుడు తెచ్చిన స్థలం క్రమక్రమంగా మైసూరు అయిపోయింది. ఉసూరు మీద చచ్చిపోయాడు మైసూరులో వాడు, అంత పూర్వం హుషారుగా ఉన్నవాడైనా సరే. మనం అక్కడికి వెళ్ళి నమస్కరిస్తే మనలో ఉన్న పశువుల యొక్క బుద్ధి పోతుంది. మహిషాసురుడిలో ఉన్న పశుత్వం, పశుకామం, ఇతరుల మీద ద్వేషం, ఇవన్నీ తొలగడానికి అందుకే మైసూరు వెళ్ళాలి. తీర్థయాత్ర ఎందుకు చేయాలంటే ఆయా స్థలాలలో ఉన్న దేవతల యొక్క దర్శనం వల్ల మనకి పవిత్రత వస్తుంది. ఇప్పుడు మహిషాసురుడు అక్కడ రాజ్య నిర్మాణం చేసుకుని, రాజధాని నిర్మాణం చేసుకుని, నగర నిర్మాణం చేసుకుని, ఆ కొత్త నగరంలో సింహాసనం ప్రతిష్ఠించుకుని గురువుల యొక్క సమక్షంలో సింహాసనం మీద అధిష్ఠించాడు. వాడి పరిపాలన, వాడితో మళ్ళీ అమ్మవారి యొక్క యుద్ధం, ఈ విశేషాలన్నీ రేపు మళ్ళీ మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.